మరి భక్తి కావాలి, ఆధ్యాత్మిక మార్గంలో భక్తి కావాలి అంటారు. భక్తి అంటే ఏమి? సా పరాను రక్తి రీశ్వరి, నిన్ను నీవు ఏ రీతిగా ప్రేమిస్తావో, నీ పైన ఏ రీతిగా ప్రీతి ఎంచుతావో అదే రీతిగా పరమాత్మని మీద ఎంచేదే భక్తి అని అంటారు. అంటే పరమాత్మని ప్రేమించడం. ఈ ప్రేమ, ఈ ప్రీతి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరును సంపాదించింది. ఈ ప్రీతి భార్య మీద పెడితే ఒక పేరు పెట్టినారు, బిడ్డల మీద పెడితే ఒక రీతిగా పేరు పెట్టినారు, గురువు మీద పెడితే ఒక రీతిగా పిలుస్తారు దాన్ని. భార్య మీద ప్రీతి పెడితే దానికి రాగము అని పేరు పెట్టినారు. అదే ప్రీతి బిడ్డల మీద ఉంచితే మోహం అన్నారు దాన్ని. గురువు మీద అదే ప్రీతి ఉంచితే శ్రద్ధ అన్నారు. అదే ప్రీతి భగవంతుని మీద పెడితే ప్రేమ అనేది భక్తి అన్నారు దాన్ని. ఇవల్ల భక్తి కావాలి. భక్తి అంటేమి? నిన్ను నీవు ఏ రీతిగా ప్రేమిస్తున్నావో అదే రీతిగా అంతే నువ్వు పరమాత్మని ప్రేమించాలి. మాకంటే ఇంకా ఇతరులు ఎక్కువగా ప్రేమించడం లేదు, భ్రాంతిగా మేము అనుకుంటున్నాం. నా భార్యను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా పిల్లలను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇది పిచ్చి. ఇది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకడు పల్లెలో అగచాటుపడలేక జీవించే దానికి పట్టణానికి వెళతాడు. అక్కడ మన అదృష్టం కొద్దీ పనులు దొరుకుతాయి, బాగా డబ్బు సంపాదిస్తాడు, అక్కడే పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు అవుతారు అక్కడ. కొంతకాలం తర్వాత ఊరు మీద వాళ్ళకి ప్రీతి ఏర్పడుతుంది. తన ఊరి జన్మస్థలానికి వాపసు వెనుదిరికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. మూట కట్టుకుని, తల మీద పెట్టుకుని, పిల్లలను చేతితో పట్టుకుని, ఒకవైపు భార్య చేతిని పట్టుకుని పల్లె ప్రాంతానికి వస్తున్నాడు. మధ్యలో ఏరు అడ్డు వచ్చింది, ఆ ఏటిని దాటాలి. విపరీతమైనటువంటి వర్షం వచ్చేసింది. అట్లే పోతున్నాడు ఆ నీటిలో, వెనుక ముందు ఆ నీటిలో ఉగిసలాడుతున్నాడు. పోయేదానికి సాధ్యం కావడం లేదు. తల మీద ఉన్నటువంటి మూట జారి నీళ్ళలో పడిపోతుంది. అయ్యో, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలలు, సంవత్సరం నుంచి కష్టపడి సంపాదించినటువంటి ధనం నీళ్ళలో పడిపోయింది. అప్పుడు అనుకుంటాడు, పోతే పోనిలే, సంపాదించింది నేనే కదా, నేను బతికుండగా దాన్ని సంపాదించవచ్చు మరలా. అప్పుడే ధైర్యం తెచ్చుకుంటాడు. మరలో నీళ్ళలో పోతున్నాడు. నీళ్ళలో అట్లే నీళ్లు చాలా ఎక్కువ వచ్చేసినాయి, నీళ్లు మింగే స్థితికి వచ్చేసినాడు వీడు. ఆ పిల్లోడిని పట్టుకున్నాడు, తల్లి భుజం మీద వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కిందకు వేస్తున్నాడు, పైకి వేస్తున్నాడు, సాధ్యం కావడం లేదు. ఆ గలాటలో చేయి జారిపోయింది పిల్లల నీళ్ళపైన. అయ్యో, ఎటువంటి స్థితి ఏర్పడింది కదా అని అనుకుంటాడు. వెంటనే ధైర్యం తెచ్చుకుంటాడు, అయ్యో నేను గట్టిగా ఉన్నాను కదా, ఇంకా 10 మంది పిల్లలైనా పుట్టించవచ్చు, ఏం పర్వాలేదు అనుకుంటాడు. ఇక నెక్స్ట్ ఏమన్నా కన్నా ఆ భార్యను మాత్రం మెచ్చుకూడదు, గట్టిగా పట్టుకుంటాడు. ఎక్కువ ప్రీతి, అందరికీ భార్య అంటే చాలా ప్రీతి, గట్టిగా పట్టుకున్నాడు చెయ్యి. ఇంకా సాధ్యం కాలేదు, నీళ్లు మింగుతూ ఉన్నాడు, ఆమె మింగుతుంది, వీడు మింగుతున్నాడు. కింద పైన అవుతున్నారు. ఆ కింద పైన అయ్యే దాంట్లో ఏమండి అంటుంది, ఏమే అంటున్నాడు, ఏమేలో మధ్యలో చేయి జారిపోయి ఏమండి అనుకుంటానే ఏటిపాలైపోయా భార్య. చూస్తాడు వాడు, పోతే పనులే అంటాడు. అటువంటి పెండ్లను 10 మంది చేసుకోవచ్చు కదా, చూడండి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం మనం. ముందు నీవే ప్రేమించుకుంటున్నాం, భ్రాంతితో అంటున్నావు నీవు, నా భార్యను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా బిడ్డలను ప్రేమిస్తున్నాను, నా ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నాను. ఏది కాదు, నిన్ను నీవే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నిన్ను నీవు ఏ రీతిగా ఎక్కువగా ప్రేమించుకుంటున్నావో అటువంటి ప్రేమనే పరమాత్ముని మీద చూపిస్తే నువ్వు మహాత్ముడైపోతావు. అదే ప్రేమ ప్రపంచంలోని వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల చూపిస్తే నీవు మూర్ఖుడైపోతావు. ఇదే భేదం ఉంది మహాత్మునికి, సామాన్యమైనటువంటి మనిషికి. అందుకే ఆ భగవత్ తత్వాన్ని తెలిపేదానికి గురువు కావాలి అంటారు. ఖుదాకో నాకాబేమి దేఖ నాతో బుధుఖానేమే, ఖుదాకో నాకాబేమి దేఖ నాతో బుధుఖానేమే, దోనో ఆలంకి హకీకత్ ముర్షద్ కే పైమానేమే దేఖ అని అంటారు. అదేమి మక్కా మదీనాల్లో లేదు, దేవాలయంలో లేదు, గురువు దగ్గర ఉన్నాడు. ఆ నిజమైనటువంటి పరమాత్ముడు, ఆ తత్వం ఎక్కడ ఉంది అంటే సద్గురువు దగ్గరే ఉంది అని అంటారు. కాబట్టి ఆత్మబంధువు అని పేరు పెట్టినారు అని. బంధుగలు ఆదవరు, బంధుండు హోగువరు, బంధనమ కళయలరియరు, గురువింద బంధుగలుంటే సర్వజ్ఞ అని అంటాడు మహాత్ముడు. ఈ బంధువులంతా వస్తుంటారు పోతుంటారు. అయితే గురువుకు మించినటువంటి బంధువు ఎవరయ్యా? ఆత్మబంధువు అనే పేరు పెట్టినారు. అటువంటి గురువు యొక్క సహాయం చేత, సహకారం చేత ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకునేదానికి మనమంతా ప్రయత్నం చేయాలి. అయితే సామాన్యంగా మనుషులు అంటారు, నేను ఎవరికి నమస్కారం చేయను, దేవునికి మాత్రమే నమస్కారం చేస్తాను. కొంతమంది ఈ రీతిగా మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా దేవునికే నమస్కారం చేస్తాను, దేవునికే తల వంచుతాను, నేను నా తల సామాన్యమైనటువంటి తల కాదు, ఇది దేవునికే వంచాలి, ఇతరులతో ఇతరులు ఎదుట వంచకూడదు. అందుకు నేను ప్రశ్నిస్తే ఒక ఆయన, అట్లయితే ఎవరకు తల వంచను అని అంటావు కదా నాయనా, ప్రతి నెల నీవు మంగళవారి ముందు తల వంచుతావు కదా, పర్వాలేదా, డైరెక్ట్ దేవునికే తల వంచుతావా? సామాన్యమైనటువంటి మంగళవారి ముందు ప్రతి నెల వంచుతావు? అది వంచిన తల ఇట్లా వడియట్లు చెప్తే అట్లా వంచాలి. ఈ అమాయకత్వం వద్దు. ఇంకటి మూర్ఖనికి నూర్కాల హేళిదరు గోర్కల్ల మేలు మళ్ళీ సురిదంత సర్వజ్ఞ, ఆమెకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఏదో పట్టింపులు, నేను పట్టిన కుందేటికి వీడే కాడంట, అదే పట్టుదల, అదే అదే అదే, దాన్ని విడిచిపెట్టాలి, ఆలోచన చేయాలి. ఒక రాజు దగ్గర మంత్రి ఉన్నాడు, రాజు ప్రతినిత్యం ఉదయం లేచి తల్లికి తండ్రికి నమస్కారం చేసేవాడు, తర్వాత మహాత్ములను పిలిపించుకుని వాళ్ళకు నమస్కారం చేసేవాడు, లేదా మహాత్ముల దగ్గరకు పోయి నమస్కారం చేసేవాడు. మంత్రి ఇప్పుడు చెప్తే కదా డైరెక్ట్ గా తల దేవుని దగ్గరే వంచల్ల, ఆ టైపుకి సంబంధించినటువంటి వాడు. రాజును చూస్తాడు ప్రతిదినము, ఏమిటి మహారాజా ఇది, ఇటువంటి రాజు పెద్ద రాజు, పెద్ద స్థానం ఉంది మీకు, ఇటువంటి ఉత్తమమైనటువంటి పెద్ద స్థానంలో కూర్చున్నటువంటి మీరు అల్పులైనటువంటి మానవులకు కాళ్ళకు నమస్కారం చేయడం ఎంత హీనంగా కనబడుతుంది, అసహ్యంగా ఉంది మహారాజా, మీ తల ఆ రీతిగా వంచకూడదు ఇతరుల ఎదుట అని అంటాడు. తల్లి ఎదుట కాని, తండ్రి ఎదుట కాని, మహాత్ముల ఎదుట కాని వంచకూడదు తల. ఇది వింటాడు మహారాజు. సరే అప్పటికి ఊరుకుంటాడు. ఒక 3 నెలలు 6 నెలలు పోయిన తర్వాత అధికారులంతా పిలిపిస్తాడు, మంత్రిని పిలిపిస్తాడు, పిలిపించి కొన్ని జంతువుల తలలు ఇస్తాడు, దీన్నంతా మీరు బజార్లో పోయి అమ్ముకోరావాలి, అధికారులకు పని ఇది, అమ్ముకోరావాలి అంటాడు. మంత్రిని పిలిపిస్తాడు. అప్పుడే మరణశిక్షకు లోబడి చనిపోయినటువంటి ఒక వ్యక్తి శవాన్ని తెప్పించి తల నరికిస్తాడు, నరికిచ్చి మంత్రికి ఇస్తాడు, దీన్ని తీసుకుపోయి బజార్లో అమ్ముకురమ్మంటాడు. ఏం రాజా నాకు ఇటువంటి పని అంటాడు. ఆగ్నైది దీన్ని ధిక్కరిస్తే శిక్ష విధిస్తాను అని అంటాడు. విధి లేక అందరూ పోతారు, ఈ అధికారులు మంత్రి అందరూ పోతారు, బజార్లో లై ఇరి కూర్చుంటారు. జంతువుల తల్లు గంటల మీద క్షణాల మీద ఖర్చు అయిపోతాయి, మనిషి తల ఎవడుకుంటాడు? వీళ్ళంతా పోయి ఆ తెచ్చినటువంటి డబ్బును రాజుకి ఇచ్చేస్తారు. మంత్రి ఇంకా రాలేదంటే ఇంకా రాలేదు, ఆయన గిరాకీ యాద తగలేదు అంటారు. ఇంకా అట్లే కూర్చున్నాడు, యాద తగలేదు, 4, 5, 6, 7 గంటల ఇంకా రాలేదు, 8 గంటలు వెనుదిరిగి వస్తాడు. వెనుదిరిగి వచ్చి ఆ తలతోనే వచ్చింటాడు పట్టుకొని. ఏమయ్యా తల అమ్ముకురాలేదా అని అంటాడు. లేదు రాజా, ఈ పొద్దున్నీ చూస్తే ఎవడు తీసుకుంటాడు ఈ తల, జంతువుల తల క్షణాల్లో తీసుకుపోయి ఈ తల ఎవడు ముట్టుకోడు, అసహించుకుంటున్నారు. అప్పుడు రాజు అంటాడు, ఓహో ఇది సామాన్య మనిషి, సామాన్య మానవుని యొక్క తల అని అసహించుకుంటున్నారా అని అంటాడు. అదే అదేం కాదు మహారాజా, ఎటువంటి వారి తలనైనా తీసుకునేదానికి జనులు అసహించుకుంటారు, ఇష్టపడరు అంటాడు. నేను రాజు, నేను నా తలైనా తీసుకోరా అని అడుగుతాడు. నీ తల కూడా తీసుకోరు మహారాజా, ఎవడు తీసుకోడు. అయితే సామాన్య మనిషి యొక్క తలను కొనరు, మహారాజునైన నా తలను కొనరు, మహామంత్రి అయిన నీ తలను కొనరు, మనిషి యొక్క తలను ఎవరు కొనరు కదా అని అంటాడు. ఎవరు కొనరు మహారాజా. మంత్రి, ఇంత పనికి రానటువంటి ఈ తల మహాత్ముల ముందు, జన్మనిచ్చిన తల్లి ముందు, పెంచి పోషించిన తండ్రి ముందు వంచితే ఎందుకయ్యా అసహించుకుంటావు? పనికిరాని తల ఇది, విలువ లేదు దీనికి, ఈ శ్వాసపోతే దీనికి విలువే లేదు. ఇటువంటి అసహ్యమైనటువంటి పనికిరానటువంటి ఈ తలను, పనికిరాని ఈ తలను మహాత్ముల ముందు వంచితే ఎందుకు బాధపడతావు? మనిషి రూపాన్ని చూసి భ్రమించకూడదు, ఆస్తి అంతస్తులను చూసి భ్రమించకూడదు, వాళ్ళలో ఉన్నటువంటి గుణములను, ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి గుణములను మనము చూడాలి. ఆ గుణములను చూసి వాళ్ళ ముందు మోకరిస్తాం. సత్యం ఉందయ్యా ఇది. ఇందువల్ల ఆ ఉత్తమమైనటువంటి స్థానం గురువు ఇస్తాడు భగవద్గీతలో. అందువల్ల గురువు దగ్గర ఏ రీతిగా ఉండమంటాడు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రష్టేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం దాడిన తత్వదర్శిన. తద్విద్ది ప్రణిపాతేన, ఊరు పాతేన అంటే ఊరికే పడేది, ప్రణిపాతేన లెస్తగా పడు గురువు దగ్గర, గురువు కాళ్ళు పట్టుకో విడిచిపెట్టవద్దు అని అంటాడు. పరిప్రశ్నేన, ప్రశ్నించు గురువును, ఆ ఆధ్యాత్మిక విషయములను గురించి చర్చించు. సేవయా, ఇప్పుడు సేవయా కాదు అది, సేవయా అయిపోయింది, గురువుకే సేవ చేసేస్తారేమి, కానీ సేవ సర్వీస్ సేవయా ఈ మూడు ఉంటే ఉపదేశంతి తే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఆయా భక్తులకు శిష్యులకు ఉపదేశం చేస్తారు, ఆ తత్వాన్ని దర్శించినటువంటి మహాత్ములు ఉపదేశం చేస్తారు. అందువల్ల సేవ ముఖ్యం. సేవ కరేతో మేవా మిగతా హే, శంకరుడైతేనే శంకరుడవుతావు. అందువల్ల గురువులను ఆశ్రయించి సేవించి వాళ్లను ప్రశ్నించి ఆ దివ్యతత్వాన్ని తెలుసుకోండి అని మహాత్ముల యొక్క వచనం. ఇదే విషయము కొంతమంది ఖురాన్ లో తెలిసినటువంటి వ్యక్తులు అంటారు, ఏ గురువు యొక్క స్థానం ఖురాన్ లో ఏమి లేదు ఎక్కడ ఉంది అని అంటారు. నేనంటాను సూర అత్తౌబాలో 105వ ఆయత్తును కొంచెం తెరిచి చూడండి. వహులీమాను ఫసయదల్లాహు అమలకు వరసూలహు వల్ ముమినూన్. మీ యొక్క సాధన అమల్ సాధన చేయండి. ఈ అమల్ ఈ సాధన చాలా ముఖ్యమైనటువంటిది. అమల్ సే జిందగీ బంతి హై జన్నత్ బి జహన్నం బి ఏ కాఫీ అప్ని ఫితరత్ మే న నూరి హై న నారి హై. అమల్ సే జిందగీ, జీవితం సాధన మీద ఆధారపడి ఉంటుంది. స్వర్గము కాని నరకము కాని లభించాలంటే మీరు చేయనటువంటి సాధన మీద ఆధారపడి ఉంటుంది. సాధన చేయండి అని అంటాడు. ఈ సాధన ఎవరు చూస్తారు, ఒక పరమాత్ముడు చూస్తాడు ఖురాన్ లో చెప్పారు, రెండవది పైగంబరులు చూస్తారు, మూడవది మోమీన్ మహాత్ములు చూస్తారు. మోమీన్ అంటే మహమ్మదీయులకు అర్థమే తెలియదు. ఏ మోమీన్ అంటే సద్గురువు ముర్షిదే ఖిబ్లా అంటారు. జో ఖుదాకి యాద్ మే మోమ్ బన్ జాతా హై వహీ హై మోమీన్. దేవుని యొక్క నామం మీద అహర్నిశలు తదేకంగా ఎప్పుడు ఎవడు దేవుని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉంటాడో వాడే మోమీన్, వాడే సద్గురు. అటువంటి మహాత్ములను సేవించండి అని ఖురానే షరీఫ్ లో ఉంది. అయితే కొంతమంది దీన్ని లెక్క చేయక లేదు 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 గురువులు పనికి రానటువంటి వాళ్ళు, డైరెక్ట్ గా పోవాలి స్వర్గానికి, భ్రమ ఇది. ఆ రీతిగా పోతే మార్గము దొరకదు. చిన్న లౌకికమైనటువంటి విద్య అభ్యసించాలన్నా గురువు కావాలి, ఒక ఉపాధ్యాయుడు కావాలి. పారమార్థిక విషయాన్ని అభ్యసించాలంటే గురువు వద్ద చాలా అవసరం. సూర అత్తౌబాలు ఈ రీతిగా చెప్పబడి ఉంది. మరి తెలిపేవాడు ఒకడు కావాలి కదండి. చూడండి, ఒకడు ప్రశ్నించాడు, అయ్యా నీ తండ్రి పేరు ఏమి అని అడిగాడు. నా తండ్రి పేరు రామప్ప అని అంటాడు వాడు. వీడంటాడు ప్రశ్నించేవాడు, కాదు భీమప్ప అని అంటాడు. అయ్యా నా తండ్రి పేరు రామప్పయ్యా అని అంటాడు. కాదయ్యా నీ తండ్రి పేరు భీమప్పనే. నా తండ్రి పేరు భీమప్ప. లేదు రామప్ప అని వాడు అంటాడు. రామప్పని ఎట్లు చెప్తే నీ తండ్రి పేరు అని ప్రశ్నిస్తే, నా తల్లి చెప్పింది కాబట్టి నాకు తెలిసింది. అదే రీతిగా ఆ రామప్పను తెలుసుకోవాలంటే, ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే కూడా తల్లి లాంటి హృదయం కలిగినటువంటి పరమ పవిత్రుడైనటువంటి ఆ సద్గురు నాథుడు కావాలి, లేకుంటే తెలిసేలేదు. చూడండి, పాపములో ఉన్నటువంటి వాడిని బయట తీయాలంటే పాపము లేనటువంటి వాడే కావాలి. బురదలో ఉన్నటువంటి వాడిని బయటకు తీయాలంటే పైన ఉన్నటువంటి బురదకు పైన బురదకు అతీతంగా ఉన్నటువంటి వాడే తీస్తాడు. గ్రుడ్డివానికి దారి చూపించాలంటే బాగా కన్నులుండన్నటువంటి వాడే కావాలి. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి కర్మములు దైకని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణుని కొందరటగందు రకించిన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర. కానని వాని లూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భయం. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు జత అయితే గమ్యాన్ని చేరడానికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అందువల్ల చేర్పించేవాడు కన్నులుండేవాడు మాత్రమే చేర్పించగలడు. పాపము లేనటువంటి సద్గురువే పాపకూపములో పడినటువంటి మానవులను ఉద్ధరించేదానికి సాధ్యమవుతుంది. ఆ సాధన నేర్పుతాడు గురువు. చూడండి, నేను ఒక సామాన్య మానవుణ్ణి, అందరిలాగా ఒక సంసారిని, అందరిలాగా నాకు భార్య ఉంది, బిడ్డలున్నారు, అందరిలాగా నా పొట్ట కోసరం నేను ఉద్యోగం చేస్తున్నాను. నా దగ్గర ధనం ఉందా? ఏమీ ధనం లేదు. జీతంతో జీవితం సాగిస్తున్నాను. నీడ విద్యలున్నాయా? ఏమీ లేదు. మరి చాలా అందగాన్నా? నల్లటి వాడిని నేను. మరి ఇంతమంది స్వామి 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 అని ఎందుకు నా వెంట పడుతున్నారు? ధనం ఉందా? లేదు. అందగాన్నా? అది కాదు. నీడ విద్యలున్నాయా? ఏమీ లేదు. సామాన్యమైనటువంటి మానవుణ్ణి నేను. దీని వెనుక రహస్యం ఇంతే ఉంది. నీ కండ్లకు కనబడినటువంటి ఒక శక్తి నీడలా నన్ను కాపాడుతూ నీడలా నా వెంటబడింది. అదే గురువు యొక్క అనుగ్రహం. ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ మహాత్ముని కరుణకు పాత్రుడనైనా. ఆ కరుణ నన్ను నీడలా వెంటాడుతుంది. ఆ కరుణ యొక్క బలము చేతనే నా నాలుకలోని శబ్దములు వస్తున్నాయి. ఆ కరుణ చేతనే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నాదంటూ ఏమీ లేదు ఇక్కడ. ఇది నిజమైనటువంటి రహస్యం. ఆ గురువు ఏం నేర్పుతాడు? అదొక్క విషయం చెప్పి ముగించేస్తాను. గురువు ఏం నేర్పిస్తాడు? ఏమిస్తాడు? గురువు అంత్రమంత్రాలు చేస్తాడు అని మీరు అనవచ్చు. గురువు వధు వరుపుల వరులను కలిసేటట్టు చేస్తాడు అని మీరు అనవచ్చు. ముందు జరిగే విషయాలను చెబుతాడు అని మీరు అనవచ్చు. ఇవన్నీ తేలు కాటకు మంత్రం వేస్తాడు అని మీరు అనవచ్చు. పాము కాటకు మంత్రం వేసి రక్షిస్తాడు అనవచ్చు. ఇదంతా ఒక క్షుద్ర విద్యను తెలిసినటువంటి ఒక మాంత్రికుడు చేస్తాడు. మహనీయుల వరకు ఎందుకు? అంత్రమంత్రములు ఒక మాంత్రికుడు చేస్తాడు. మరి భవిష్యత్తులో జరిగే విషయాలు ఒక పంచాంగకర్త తెలుపుతాడు. గురువుకు అదే పనియా? మరి గురువు ఏమిస్తాడు? ఏం నేర్పిస్తాడు? భావ సంపదనిస్తాడు. బాహ్య సంపద కాదది, భావ సంపదనిస్తాడు ఆయన. దానితో అతి ఉత్తమమైనటువంటి స్థానాన్ని చేరుకోవచ్చు. అందుకే మహాత్ముని యొక్క వచనం ఈ రీతిగా ఉంది. భావమందు దుష్ట భావము వీడుటే యోగమగును, అది ఏ త్యాగమగును. ఆస్తి ఆలి వీడి అడవికెళ్ళుట కాదు, ఉన్నమాట తెలుపుచున్నమాట. భావమందు దుష్ట భావము వీడుటే యోగమగును, అది ఏ త్యాగమగును. చెడ్డ భావములు విడిచిపెట్టి మంచి భావములను పెంచుకునేది, అదే యోగము, అదే త్యాగం. అంతేగాని ఆస్తిపాస్తులు విడిచిపెట్టి ఆలు పిల్లలను విడిచిపెట్టి అరణ్యములకు పోయేది కాదు. ఉన్నమాట తెలుపుచున్నమాట నిజమైన మాట గింతి. ఆ భావ సంపదను ఎవరిస్తారు? సద్గురువు ఇస్తాడు. ఆయన అనుగ్రహంతో మనము దాన్ని సంపాదించవచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. భావ సంపద ఏ రీతిగా ఉంటుంది అని, కొత్తగా పెండైనటువంటి ఒక గుంపు, పెండ్లి గుంపు ప్రయాణం చేస్తుంది. విపరీతమైనటువంటి వర్షం వచ్చింది. ఒక సత్రంలో పోయి చేరుకున్నారు వాడు. వర్షం నిలిచిన తర్వాత మళ్ళా ప్రయాణం చేయవచ్చు అని చెప్పి అక్కడ కొంతమంది సన్యాసులు ఉన్నారు. గురుసేవలు చేసి ధ్యానము జపము తపము చేసుకుంటూ కాలం గడిపే మహానుభావులు ఉన్నారు అక్కడ. పెండ్లి కూతురు చాలా అందమైనటువంటిది. పెండ్లి కొడుకు అంటూ అనుకుంటున్నాడు, నా అదృష్టమే అదృష్టము, ఏ జన్మములో ఏ పుణ్యము చేసి ఉంటేనో ఇటువంటి అందాల రాశి అందగత్తె నాకు భార్యగా లభించినది, అనే తదేక దృష్టితో తన భార్యను చూస్తూ ఉన్నాడు. ఆ వధువు యొక్క తల్లి పుత్రికా వాత్సల్యంతో తన బిడ్డను చూస్తూ ఉంది. అక్క తన చెల్లెలు అదృష్టవంతురాలని చెప్పి చెల్లెలు చూస్తూ ఉంది. అన్న ప్రేమతో తన చెల్లెలు వైపు చూస్తున్నాడు. ఎంతో ఆప్యాయత అనురాగం ఉట్టి పడుతుంది. ఒక్కొక్కరు చూస్తూ ఉన్నారు. ఆ సన్యాసుల్లో ఒకటంటాడు, చూడండి ఈమె ఒకనికి భార్యలు కాదు, ఒకనికి చెల్లెలు కాదు, ఒక ఆమెకు బిడ్డలు కాదు, ఇదంతా భ్రమ, ఒట్టి మాయ. లోపల ఊపిరి ఆడేంత వరకే ఈ సంబంధాలు, ఇది పోయిన తర్వాత ఏమీ లేదు. ఈ సంబంధ బంధాల్లో మునిగిపోతున్నారు వీళ్ళు. ఇంత విచిత్రంగా ఉంది ఈ ప్రపంచము అని చూస్తున్నాడు. వాని భావ సంపద ఆ రీతిగా పోయింది. రెండవ అన్నాడు, అయ్యో నాకు మరొక రీతిగా కనబడుతుండే ఆ పెండ్లి కూతురు చాలా అందంగా ఉన్నది అని అంటున్నారే, నాకు కేవలం ఆ మజ్జ మాంసము రక్తము ఎముకలు ఇత్యాది ఇవన్నీ మాత్రమే నాకు కనబడుతున్నాయి, ఆమె పైన ఉన్నటువంటి చర్మమే కనబడదే నాకు. దీని భావ సంపద ఈ రీతిగా ఉంది. మూడవ అండి అన్నాడు, అయ్యో నాకు అది కూడా కనబడడం లేదే, నాకు కేవలం ఒక ఎముకల గూడు ఒక అస్థిపంజరం మాత్రమే కనబడుతుందే, ఆ రక్తము కాని ఎముకలు కాని దానిపై ఉన్నటువంటి తోలు చర్మము కాని కనబడడం లేదే అని అంటాడు. ఇంకొక సన్యాసి చూస్తాడు, అయ్యో నేను చెప్పేది కూడా నాకు గోచరించడం లేదే, మరి ఏం కనబడుతుంది నీకు అంటే ఆ అస్థి పంజరానికి ఆధారమైనటువంటి పంచతత్వములు మాత్రము నాకు కనబడుతున్నాయి, అది మినహాయించి ఏమీ కనబడడం లేదు. చివరి సన్యాసి చూస్తాడు, నీకు కనబడినటువంటివి నాకు ఏమీ కనబడడం లేదే, మరి ఏం కనబడతా ఉంది అంటే వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఆ ప్రకాశం, ఆ ఆత్మం దీప్యమానంగా వెలిగి ఆ ఆత్మ మాత్రమే కనబడుతుంది, ఇంకేమీ కనబడడం లేదు. చూడండి ఇటువంటి భావ సంపదలను నేర్పిస్తాడు సద్గురు. ఆ భావ సంపదలో లోతుకు పోతూ 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 ఉంటే నిజమైనటువంటి తత్వము తనంత తానే గోచరమైపోతుంది. అంతేకాని కేవలం నాకు అంతరం కడతారు స్వామి, స్వామికి ఆ సామర్థ్యము ఉంది, తన యోగబలం చేత అది కూడా చేస్తాడు, కానీ ఆయన్ను అంత మాత్రమే దానికి మాత్రమే పరిమితం చేయవద్దండి. అందువల్ల గురువు వచ్చేది ఏమి అంటే భౌతిక సంపద కాదు, భావ సంపదను అందిస్తాడు సద్గురు. సమస్త శాస్త్రాలలో ఎన్నో విషయాలు తెలుసుకునే విషయాలు ఉన్నాయి. ఉత్తమమైనటువంటి గ్రంథాలు అమూల్యమైనటువంటి విషయాలు తెలుపుతున్నాయి. చూడండి భగవద్గీతలో ఖురాన్లో బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. బైబిల్లో కొండ మీద ప్రసంగంలో జీసస్ క్రైస్త విషయాలు మీరు తెలిసి ఉంటుంది చాలా వరకు. 3-10 శ్లోకం వరకు చెప్తారట వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అంటాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడువురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలువారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎటువంటి విషయాలు ఆ మొత్తం బైబిల్ సారాంశం అంతా దాంట్లోనే ఉంది. ఇక ఖురాన్లో తీసుకోండి, అక్కడ కూడా మంచి విషయాలు ఉన్నాయి. సూరా అల్ బకరాలో 177వ శ్లోకం నుంచి చూడండి. నైసలు బిర్రంతు వల్లు ఉజూహకుం కివలలు మషరికి వల్ మగరిబి వలా కిన్నలు బిర్రమన్నామ నబిల్లాహి వల్ యౌమిల్లాఖిరి వల్ మలాయికతి వల్ కితాబి వన్ నబీయిన వాతల్ మాలా అలా హుబ్బిహి జవిల్ కురుబా వల్ యతామా వల్ మసాకీన వవన సబీలి వస్సాయిలీన వఫిర్రిఖాబి వఖామ సలాత వాతు జకాత వల్ మౌఫూన బిహదిహిం ఇజా ఆహదు والصابرين في الباساء والضراء وحين الباس اولئك الذين صدقوا واولئك هم المتقون. అదే రీతిగా భగవద్గీతలో కూడా ఉన్నాయి రత్నాలు. భక్తి యోగంలో చూడండి, అజ్ఞేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయే వచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమే సంతుష్ట సతతం యోగీ యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనో బుద్ధిర్యో మద్భక్త సమే ప్రియ. ఉత్తమమైనటువంటి జీవితాన్ని నడిపి శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందేదానికి అమూల్యమైనటువంటి రత్నాలు ఇవి. చదువుతున్నారంతా, మరి ఆచరణ ఉందే? ఆచరణ లేదు. వాచా వేదాంతం మరి అనుష్ఠాన వేదాంతం భారతదేశంలో ఉందే అంటే లేదు, వాచా వేదాంతమే ఉంది, అనుష్ఠాన వేదాంతం లేదు. చూడండి, తీర్థయాత్రలు దర్శించాలి అని మీరు ఆ గైడ్ పట్టుకొని చూసినంత మాత్రాన అక్కడ రామేశ్వరం ఉంది, కంచి ఉంది, కేదారం ఉంది, కాశీ ఉంది, మక్కా మదీనా ఉన్నాయి, బెత్లహేం ఉంది, జెరూసలేం ఉంది అని చూసినంత మాత్రాన తీర్థయాత్రలు చేసినంత తృప్తి, ఆనందం, సంతోషం, ఆనందం లభిస్తుందే? గైడ్ చూసినంత మాత్రం లభిస్తుందే? గైడ్ లాంటివి ఈ గ్రంథాలు ఎప్పుడు లభిస్తుంది? తెలుసుకున్న విషయాలు ఆచరణలో ఉంచినప్పుడు మాత్రమే తెలుస్తుంది, ఆ ఆనందం లభిస్తుంది. అంతవరకు లభించదు ఆ ఆనందం. ఆచరణ భారతదేశంలో లేదు. చెప్తాం మనం వేదాంతం, ఆచరణ లేదు. ఎక్కడ ఉంది ఆచరణ అంటే, సామాన్యంగా అంటుంటారు జపాన్ దేశంలోనే అనుష్ఠాన వేదాంతం ఉంది, భారతదేశంలో లేదు అని. దీనికి ఒక చిన్న ఉదాహరణ, భారతదేశం నుంచి స్వామి గురువు అని పేరున్నటువంటి ఒకడు జపాన్ దేశానికి పోయాడు. ఎక్కడ చూసినా మనకి రూమ్ దొరకలేదు, ఉండేదానికి లాడ్జింగ్లు అన్ని ఫుల్ అయిపోయినాయి, చాలా అవస్థ పడుతున్నాడు. పాలు అమ్మేవాడు వచ్చి ఎవరు స్వామి మీరు అని ప్రశ్నిస్తాడు. నేను భారతదేశం నుంచి వచ్చినాను. పాపం అదేమో గౌరవం భారతదేశం అంటే. చాలా మహానుభావుడు, బ్రహ్మాండంగా గడ్డ మెరిసినాడు, ఆ డ్రెస్ ఒక రీతిగా ఉంది. స్వామి ఎక్కడ మీకు రూమ్ దొరకలేదంటే, ఎక్కడ దొరకలేదు స్వామి, మా ఇంటికి రాని స్వామి అని అంటాడు. ఇంటికి పిలుచుకుపోతాడు, ఒక రెండు రోజులు హాయిగా ఉంటాడు. ఒకరోజు చాలా బాధపడుతూ వస్తాడు వాడు. ఏం ఇంతగా బాధపడుతున్నా, ఏం విషయమో అని అంటాడు. స్వామి నేను పాలు అమ్మేవాణ్ణి, ఈరోజు మా ఎనుములు పాలు ఇవ్వలేదు, అందువల్ల చాలా కొద్దిగా ఇచ్చాయి, అన్ని ఇండ్లకు నేను ఇచ్చేదానికి సాధ్యం కాలేదు అని అంటాడు వాడు. భారతదేశం నుంచి పోయినటువంటి గురువు అనిపించుకున్నటువంటి వాడు, మహాత్ముడు అనిపించుకున్నటువంటి వాడు, వాడంటాడు, అయ్యో పిచ్చివాడా, ఇంత చిన్నదానికి ఇంత బాధపడుతున్నావు, బుద్ధి ఉందా లేదా అంటాడు. దీనికేమైనా పరిష్కారం ఉందా స్వామి అని అంటాడు. అయ్యో నేకేమి, ఇప్పుడే నీ కళ్ళ ముందరే పరిష్కారం చేస్తాను, చాలా ఏమైనా మంత్రం చూమంత్రం చేస్తారేమో అనుకున్నాడు. ఏమో మంత్రం చెప్తే అన్ని కుండల్లో అన్ని పాత్రల్లో పాలు వచ్చేస్తాయేమో, ఆ రీతిగా చేస్తాడేమో అనుకున్నాడు. ఆ గురువు అన్నాడు, ఎక్కడ నీ పాల పాత్ర తీసుకురా అన్నాడు. పాల పాత్ర తీసుకొచ్చాడు. ఎన్నో ఉన్నాయి చూడు, ఎంత కావాలా? దీనికి డబ్బులు కావాలి స్వామి అంటాడు. అంతేనా? తక్షణం ఆ కూజాలో దాంట్లో దీంట్లో కడవలు ఉండే నీళ్ళు తీసుకొని దాంట్లో వేసినాడు. చూడు తెల్లగా ఉన్నాయి, నిండిపోయింది అండి. ఏం స్వామి మీరు చేసింది ఏమిది ఏమిది అంటాడు. ఏమి లేదు, పోయి ఇంటింటికి ఇచ్చిరా అంటాడు. అంటే కల్తీ పాలను తీసుకుపోయి ఇంటింటికి ఇమ్మంటారు. ఇది భారతదేశంలో న్యాయంగా ఉందా స్వామి అని ప్రశ్నిస్తాడు వాడు. అవింది అడగొద్దాయా, తీసుకుపోయి ఊరికి ఇచ్చిరా అంటాడు. నీ వంటి అవివేకి, నీ వంటి మూర్ఖుడు ఇక ఒక నెల నా ఇంటిలో వస్తే ఉంటే నా జీవితం అంతా నాశనం అయిపోతుంది, నీతి న్యాయము ధర్మము అనేది సర్వనాశనం అయిపోతుంది. స్వామి నీ పెట్ట బేడే సరుతను బయటికి పోవాలి. చూడండి, పాలు అమ్మేవానికి ఎంత నీతి నిజాయితీ ఉంది ఆ దేశంలో. ఒక రాజకీయ నాయకుడు అక్కడ పోయి అక్కడ పేపర్ అమ్మేదానికి ఎవరు నిలబడరంట. పేపర్ తీసుకుని ఎట్లే డబ్బులు వేసుకోవాలి. పాపం భారతదేశం నుంచి పోయిన రాజకీయ నాయకుడు పోయి పేపర్ చదువుకుంటూ ఏదో దేశంలో అట్లే లాడ్జికి వచ్చేసాడు. వాడు సాయంకాలం అంతా అకౌంట్ చూస్తే ఒక పేపర్ తక్కువ ఉంది. అప్పుడు అనౌన్స్ చేసినారంట, జపాన్ దేశంలో ఉండే వాళ్ళు చేసేదానికి సాధ్యమే లేదు, ఇది వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాడే చేసి ఉండాలి ఇది అని చెప్పి అనౌన్స్ చేసినారంట. అక్షరాలా నిజం, అది భారతదేశానికి వచ్చిన ఛాన్స్. ఇది నీతి నిజాయితీ. ఇందువల్ల కేవలం మాటల చేత ఒకరిని తృప్తిపరిచేదానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. అనుష్ఠానం వేదాంతం కావాలి, ప్రాక్టికల్ గా ఉండాలి. మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు. మకర ముఖాంతరస్తమగు మాణికమం బెకలింపవచ్చు, దాయక చల దూర్మికా నిఖరమైన మహోదరి దాటవచ్చు, మస్తకమన పువ్వు దండవని సర్పమనైన భరింపవచ్చు, మచ్చిక ఘటియంప మూర్ఖ జన చిత్తము దెల్పన అసాధ్యమేరికెన్. మూర్ఖునికి చెప్పడానికి సాధ్యమవుతుందా? ఇఫ్ ఎ ఫూల్ బి అసోసియేటెడ్ విత్ వైజ్ మ్యాన్ ఆల్ ఇస్ లైఫ్ హీ విల్ పర్సీవ్ ది ట్రూత్ యాజ్ లిటిల్ యాజ్ ఎ స్పూన్ పర్సీవ్స్ ది టేస్ట్ ఆఫ్ సోప్. మూర్ఖుడి జీవిత కాలం అంతా ఒక మహాత్ముని చింతనుంటే ఆ మహాత్ములు ఉన్నటువంటి ఉన్నత గుణాలను తెలుసుకుంటాడా? సాధ్యము కాదు. ఏ రీతిగా గరిటే పాత్రలలోనే తిరుగుతూ ఉంటుంది, అయితే ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ పదార్థం యొక్క రుచిని చూసేదానికి దానికి శక్తి లేదో, అదే రీతికి ఒక మూర్ఖునికి మహాత్మ దగ్గర ఉన్నటువంటి ఆ భావ సంపదను, నైతిక గుణాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోలేదు, తెలుసుకునేదానికి సాధ్యమూ కాదు. సమస్త ధర్మములు ఒక్క దేవుని గురించి చెప్తాయి. అందుకే ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్, రిలీజియన్ హ్యాస్ మెనీ డోర్స్, రిలీజియన్ షోస్ ది వే టు గాడ్. ఓ మ్యాన్, డూ నాట్ ఫైట్, డూ నాట్ ఎంటర్ ఇన్ టు డిస్కషన్స్, ప్రాక్టీస్ రిలీజియన్ అండ్ అటైన్ ది గోల్ ఆఫ్ రిలీజియన్. అల్లాహ్, బ్రహ్మన్, జెహోవా, అహ్రమజ్ద, తీర్థంకర ఆర్ వన్. ట్రూత్ ఈజ్ వన్, సేజస్ కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్స్. ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ డివైడ్స్. బీ టాలరెంట్ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్, రెస్పెక్ట్ ఆల్ ప్రాఫిట్స్ అండ్ బిహోల్డ్ ది వన్ ట్రూత్ ఇన్ ఆల్. Prophets appear in different ages to emphasize the one truth. Their teachings are the same. Mahatmala vachanam chudandi, Allah anna, Jehovah anna, Ahramazda anna, Tirthankara anna, antha okkate. Practice religion. Enduku kottladukoni chestunnaru? Nenu Muhammadiyulani, nenu Kristavulani, nenu Hinduvulani, enduku meeru kottladukuntu chestunnaru meeru? Practice religion. ఆ ధర్మాన్ని ఆచరించు, ఆచరించినాడే గొప్పవాడవుతాడు. చూడండి, గులాబ్ జామున్ అంటాం, మైసూర్ పాక్ అంటాం, జిలేబీ అంటాం, లడ్డు అంటాం, జహంగీర్ అంటాం, బాదుషా అంటాం, ఇంకా వేరే వేరే పేర్లు అక్కర్లేదు, ఇంత మాత్రం అంటాం. పేర్లు వేరే, వీటన్నిటిలో తీయదన్నిచ్చేది ఏది? చక్కెర మాత్రమే కదండి. అదే రీతిగా హిందూ ధర్మం అంటాం, క్రైస్తవ ధర్మం అంటాం, ఇస్లాం ధర్మం అంటాం, జొరాస్ట్రియన్ ధర్మం అంటాం, అన్ని ధర్మములలో చక్కెరలాగా ఉన్నటువంటి వాడు ఒక్క పరమాత్ముడే కదండి. ఆ పేర్లతో పోట్లాట ఎందుకు? ఒకడు రామ అంటే ఇంకొకడు రహీం అనవచ్చు, ఒకడు అహ్రమర్దా అనవచ్చు, ఇంకొకడు జెహోవా అనవచ్చు. పేర్లతో చిన్న పిల్లలు పోట్లాడుకుంటారే, చిన్న బొమ్మల కోసం పోట్లాడుకుంటారు. అన్ని చక్రతో చేసినటువంటి బొమ్మలు ఏంటాయి? ఒకటి ఏనుగు ఏంటంది, ఒకటి వంట ఏంటంది, ఒకటి గాడిద ఏంటంది, ఒకటి గుర్రం ఏంటంది, దానికోసం కొట్లాడతారు. నాకు నాదిది నీదది, నాదిది నీది, ఈ రీతిగా కొట్లాడుకుంటున్నాం. నా ధర్మం నీ ధర్మం, నా ధర్మం నీ ధర్మం. అన్ని ధర్మములు పరమాత్మ నుంచే వచ్చాయి, అన్ని ధర్మములు పరమాత్ముల గురించే చెప్తున్నాయి. అందుకే శివమహిమ స్తోత్రములో ఒక చోట చెప్తారు, తై సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పత్యమితి చ రుచీనాం వైచిత్ర్యాద్ రుచికుటిల నానాపథ దుషాం నృణామేకో గమ్యస్తు మసిపయ సామర్ణవైవ. ఓ పరమశివుడా, అనేక చోట్ల నుండి వివిధ ప్రదేశముల నుండి నదులు ప్రవహించి ఏ రీతిగా సముద్రములో చేరిపోతాయో అదే రీతిగా జన్మ సంస్కారముల వల్ల ఒకడు హిందువుగా ఒకడు ముస్లిముగా ఒకడు క్రైస్తవుగా పుట్టినప్పటికీ ఆయా నదులని రీతిగా ఆయా మార్గములలో ప్రయాణము చేసి ఆయా ధర్మములో చెప్పినటువంటి విషయాలను అనుసరించి నదులు ఏ రీతిగా సముద్రంలో చేరిపోతాయో ఈ ధార్మికులంతా సముద్రం అనే పరమాత్మలో నీలో చేరిపోతాయి అని అంటారు. ఎంత మంచి మాట ఇది, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందువల్ల నీతిని పెంచుకుందాం, గురువును ఆశ్రయిద్దాం, ఆ దైవతత్వాన్ని అనుభవించేదానికి శాయశక్తులా ప్రయత్నం చేద్దాం. అల్పమైనటువంటి జీవితం, స్వల్పమైనటువంటి జీవితం, ఈ ఆడంబరాలు వద్దు, ఈ భ్రాంతిలో పడిపోవడం అవసరం లేదు. సద్గురువును ఆశ్రయించి తరించేదానికి ప్రయత్నం చేసి మీరంతా తరించాలని, సద్గురువు మీపై అనుగ్రహం చూపాలని మిమ్మల్ని అందరినీ మీ పరంగా నా పరంగా పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను. నీతి, నీతి గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. నీతి, స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీని కొంతమంది రాజకీయ నాయకులు ప్రశ్నిస్తారు, మహాత్మా దేశాన్ని ఏలే వాడు ఏ రీతిగా ఉంటే బాగుంటుంది అని. అందుకు మహాత్ముడు ఒక మాట అంటారు, హజరత్ ఉమర్ లాంటి ధీరుడై ఉంటే బాగుంటుంది అంటారు. చూడండి, హజరత్ ఉమర్ని ఎన్నుకున్నాడు మహాత్మా గాంధీ. ఉమర్ ఆయనలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమి, మహాత్ముడు చనిపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురు ఖలీఫాల తర్వాత, మహాత్ముడి తర్వాత ఇద్దరు ఖలీఫాలు అవుతారు, మూడవ ఖలీఫా ఈయన అనుకుంటారు హజరత్ ఉమర్. ఆయనలోని నీతి ఎటువంటిది, మనమంతా ఈరోజు ఆ నీతిని ఆచరించవలసి ఉంటుంది. ఖలీఫా ఉంటాడు, తన ప్రజల యోగక్షేమాలను విచారిస్తుంటాడు, ప్రతి రాత్రి గస్తీ తిరుగుతుంటాడు, ఎక్కడ ఏమి అన్యాయం అత అనాహుతం జరిగిపోతుందో అని. ఒకసారి రాత్రి గస్తీ తిరుగుతున్నాడు, ఊరెవతల ఒకడు ఏడుస్తూ ఉన్నాడు, కూర్చున్నాడు. ఈయన పోయి ప్రశ్నిస్తాడు, నమస్కారం అంటాడు. నమస్కారం, ఏమండి ఏడుస్తున్నాడు, ఏం కారణం అంటాడు. ఏమి లేదు, నాది పరస్థలము, వేరే ప్రాంతం నుంచి వచ్చాను నేను, నా భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుంది, ఆమెను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని అంటాడు. చూస్తాడు హజరత్ ఉమర్ చూసి, స్వామి మీరు ఇక్కడే ఉండండి, కొద్ది క్షణంలో నేను వచ్చేస్తాను. నేను మీరు ఎవరు అంటే, నేను ఒక మీలాంటి సామాన్య మానవుని అంటాడు. ఖలీఫాకు ఎటువంటి రెస్పెక్ట్ ఉంది అంటే, రాజులు రారాజులు చక్రవర్తులు కూడా తలవంచే ఉత్తమమైనటువంటి స్థానం, అటువంటి అధికారం ఉంది ఖలీఫా అంటే. ఆ కాలంలో ఈయన ఇంటికి వెళ్ళాడు, భార్యను పిలిచాడు, ఏమే ఇక్కడ రా అన్నాడు. ఏమండి అంది, ఒక పుణ్యకార్యము చేసేదానికి దేవుడు అనుగ్రహించినాడు మన పైన, నీకు ఇష్టమంటే రా, కష్టమైతే వద్దు అని అంటాడు. ఈ విషయం చెప్పండి అంటే, సాటి స్త్రీ కాన్పు బాధల చేత బాధపడుతూ ఉంది, నీవు ఆమెను పరామర్శించేదానికి పరిచర్యలు చేసేదానికి వస్తావా, సంతోషంగా వస్తాను స్వామి అంటాడు. ఇప్పుడు కావలసినటువంటి వస్తువులు తీసుకొని రాత్రి ఇద్దరు మరలా వస్తారు, ఊరేతలు వస్తారు, వచ్చి భారం చెప్తారు, ఆ టెంట్ ఆ గుడారంలోపు ఆమె బాధపడుతుంది, ఇక్కడ నేను గంజి తయారు చేస్తాను అని చెప్పి ఈయన కట్టెలు వేసి గంజి సిద్ధం చేస్తున్నాడు. హజరత్ ఉమర్, అహంకారం ఉందా, పొగరు ఉందా, నేను అధికారి అని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాయని పొగరుందా అని. ఏమీ లేదు, గంజి తయారు చేస్తున్నాడు సామాన్యమైనటువంటి మానవుని రీతిగా. సామాన్య మానవుడు దగ్గర కూర్చున్నాడు, చింతిరి బట్టల చేత కూర్చున్నాడు, వాడు నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతూ కూర్చున్నాడు. స్వామి మీరు ఎవరు, ఏదేని ప్రశ్నిస్తున్నాడు, సామాన్యమైనటువంటి మనిషిని అంటున్నాడు. కొంతకాలం ఒక అరగంట తర్వాత లోపల నుంచి శబ్దం వినబడింది, ఏ ఖలీఫా, మీ స్నేహితులకి ఒక శుభ సందేశం, సువర్తమానం తెలపండి. ఆయన భార్య మగ శిశువును ప్రసవించింది. ఖలీఫా పేరు విన్న తక్షణం ఈ భికారి గడగడలాడుతున్నాడు. ఖలీఫా ఏమిటి? స్వామి, ఎవరు మీరు అని ప్రశ్నిస్తాడు. ప్రజలచే ఎన్నుకోటను పడినటువంటి ఒక ఖలీఫా నేను, అయితే దేవుని దృష్టిలో ఒక సామాన్య మనిషిని నేను. అద్భుతం ఆ నీటికి మన జోహార్లు. ఆ భికారి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అటువంటి ఉత్తమమైనటువంటి స్థానం ఉన్నటువంటి వాడు పనికిరాని ఈ భికారిని ఎంత ప్రేమతో పలుకరిస్తున్నాడు కదా. అటువంటి వాడు కావాలి ఒక అధికారి అన్నాడు మహాత్మా గాంధీ. ఇంకా ఏమన్నాడు? ఇంకా ఎలా ఉంది నైతిక జీవితం? వ్యభిచరిస్తే 50 కొరడా దెబ్బలు కొట్టాలని చెప్పి ఒక శాసనం చేశాడు హజరత్ ఉమర్ ఆ కాలంలో. కఠిన శిక్ష అది. అకస్మాత్తుగా ఏం జరుగుతుంది అంటే, తాను ఎంతో ప్రేమించే, తాను ఎంతో నమ్ముకున్నటువంటి తన కుమారుడే వ్యభిచారం చేస్తాడు. బయటపడుతుంది, అధికారులను అందరినీ పిలిపిస్తాడు, విచారణ చేయిస్తాడు. ఆ అధికారులంతా తీర్పు ఇచ్చేదానికి గడగడలాడతారు. ఎందుకు? ఖలీఫా ఎక్కువగా ప్రేమించే కుమారుడు వాడు కాబట్టి గడగడలాడతారు. అయినా ఆజ్ఞ కాబట్టి తీర్మానం అయిపోతుంది. వ్యభిచారం చేసినాడు అని చెప్పి వాడిని ప్రశ్నిస్తే ఒప్పుకుంటాడు. అయితే అధికారులు అంటారు, స్వామి మీ కుమారుడు కాబట్టి ఎక్సెప్షన్ ఉండాలా, దీన్ని విడిచిపెడదాం, చిన్నది ఏమైనా పనిష్మెంట్ ఉంటే ఇవ్వండి చాలు. సాధ్యం కాదంట, పిలిపిస్తాడు. 50 కరోడా దెబ్బలు కొట్టండి అంటాడు. 10 కరోడా డబ్బలు కొడితే నీ చేతులు గడగడలాడతాయి. ఖలీఫా కుమారుని కొట్టేదానికి సాధ్యమవుతుందా? పైన ఆశ్రమం నుంచి దిగి వస్తాడు ఖలీఫా. వాళ్ళు పక్కుకునెట్టి చేతిలో ఆ కొరడాను తీసుకుని 50 కొరడా దెబ్బలు, ఇంకా 40 కొరడా దెబ్బలు వేస్తాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక చనిపోతాడు వాడు. విధి నిర్వహణ కర్తవ్యాన్ని పాలించాడు. ఇంటికి పోయి భార్యతో ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఏమండి మీ చేతులతో? అక్కడ నేను తప్పనిసరిగా చేయవలసి ఉంది. ఎవడే కాని, నా కుమారుడు కావచ్చు, నా భార్య కావచ్చు, నా బంధువులు కావచ్చు, ఎవడైనా ఆ న్యాయానికి నీతికి దాసుడు కావలసింది. మినహాయింపు పనికిరావు. ఇది నీతి, ఇది న్యాయం, ఇది ధర్మం. ఇంకొక ఉదాహరణ ఆయన జీవితంలోదే. ఒకసారి పాలను నీళ్లు అమ్మకూడదు అని చెప్పి ఒక శాసనం చేస్తాడు ఆయన. ఒక ముసలామె పాలలో నీళ్లు అమ్మి అమ్మింది అని చెప్పి, నీళ్ళలో కలిపి అమ్మింది అని చెప్పి తెలిసిపోతుంది. ఇంటి దగ్గరికి వస్తాడు. ఏ ముసలామె బయటకు రా అని పిలుస్తాడు. గడగడలాడుతుంది. ఏం పాలలో నీళ్ళు కలిపావా? లేదు స్వామి, లేదు నేను కలపలేదు అంటుంది. లోపల నుంచి ఒక చిన్న గొంతు వినబడుతుంది. అమ్మా, అబద్ధము చెప్పవద్దు. వీళ్ళెవరూ వినకుంటే దేవుడైనా వింటాడు. దేవునికి, దేవుని చూసి భయపడు. అబద్ధం చెప్పవద్దు నీవు. పాలలో నీళ్ళు కలిపానని చెప్పు. హజరత్ ఉమర్ ఆ శబ్దం వింటాడు. ఆ ముసలాన్ని తోడతాడు. ఎవరామి అంటాడు. నా బిడ్డ స్వామి. పెళ్ళయిందే అంటాడు. ఇంకా పెళ్లి కాలేదు. సరే, నీకు జరిమానా విధిస్తున్నాను, ఇంత కట్టు, ఇక ముందు పాలను నీళ్ళు కలపవద్దని చెప్పి ఇంటికి వస్తాడు. కుమారులంతా పిలిపిస్తాడు. నాయనలారా, మన ప్రాంతంలోనే ఒక రత్నాన్ని చూశాను, ఆ రత్నం మీలో ఎవరికి కావాలి అంటాడు. ఏందన్నా, ఏ విషయం ఏమి? భగవంతునికి భయపడే ఒక సామాన్యమైనటువంటి బాలిక. నేను ఆమె రూపాన్ని చూడలేదు, ఆమె స్థితిగతులను నేను పరిశీలించలేదు. సామాన్యంగా పాలమ్ముకుంటూ ఉంది. అటువంటి ఆమె కుమార్తె ఆమె. అంతస్తులు లేవు, అధికారం లేదు. అయితే ఆ చిన్న పాప పలికినటువంటి పలుకు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. దేవుణ్ణి చూసి ఎంత భయపడుతుంది. ఆ రక్తాన్ని ఎవరు తీసుకుంటారు? నేను కుమారుడు లేచి, నాన్న నేను పెళ్లి చేసుకుంటాను అంటే, ఆ ఖలీఫ సామాన్యమైనటువంటి పాలు అమ్మి బ్రతికే ఆ స్త్రీ యొక్క బిడ్డతో బిడ్డని తీసుకొచ్చి వివాహం చేయిస్తాడు. ఇది నీతి, ఇది ధర్మం. అందుకే మహాత్మా గాంధీ అటువంటి ధీరుడు, అటువంటి నీతిపరుడు దేశాన్ని పరిపాలిస్తే దేశం బాగుపడుతుంది అనే అభిప్రాయం ఇచ్చారు. మనము కూడా ఆ గాంధీ మహాత్ముడు, హజరత్ ఉమర్, బుద్ధ భగవానుడు, జీసస్ క్రైస్ట్, మహమ్మద్ పైగంబర్, జొరాస్టర్ ఇత్యాది మహానుభావులు తమ జీవిత కాలంలో ప్రదర్శించినటువంటి, నడిచినటువంటి విధానాన్ని తెలుసుకొని ఆ నీతి నియమం పాటిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పి వేడుకుంటున్నాను.